స్వామి.
ఒకసారి హిమవంతుడు ఆ పరమేశ్వరుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. పరమేశ్వరు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంది. ఆ పరమేశ్వరు యొక్క ముగ్ధ మోహన రూపాన్ని చూసినటువంటి వాడై ఆ హిమవంతుడు, తల్లి నువ్వు నా ఇంట కుమార్తెగా జన్మించాలి అన్నాడు. సరేను అన్నది పరమేశ్వరి. హిమవంతుని యొక్క భార్య మేనక. ఇక్కడ మేనక అంటే అప్సరాంగన కాదు, దక్ష ప్రజాపతికి 61 మంది కుమార్తెలు ఉన్నారు అని గతంలో మనం చెప్పుకున్నాం. వాళ్లలో స్వాధ అనేటటువంటి ఆవిడ్ని పితృదేవతలకు ఇచ్చి వివాహం చేశాడు దక్ష ప్రజాపతి. ఆ స్వధాదేవికి 3 కుమార్తెలు కలిగారు, మేనక, ధన్య, కళావతి. ఈ 3 కూడా అతిలోక సౌందర్యవతులు. వీరి సందర్శనమే సకల శుభప్రదము అని చెప్పబడుతూ ఉండేది. వీరు లోకమాతల వలె వెలుగొందుతూ ఉండేవాళ్లు. ఒకసారి వీరు 3 కూడా లక్ష్మీనారాయణతో ముచ్చటిస్తూ ఉన్నారు. వైకుంఠానికి వెళ్లారు. ఆ వైకుంఠంలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇద్దరు కూడా వీటిని ఆహ్వానించారు. అక్కడ వాళ్లతో కబుర్లు చెబుతూ ఉన్నారు ఈ 3 కుమార్తెలు. అటువంటి సమయంలో సనక సనందనాదులు ఎదిచ్చారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లేచి సగౌరవంగా వాళ్ళని ఆహ్వానించారు. కాని ఈ 3 కంజను మాత్రం వీళ్లు కూర్చున్నటువంటి ఆసనాలు మేంచి రావలేదు. దాంతో ఆ మహర్షులు కోపగించి, వీళ్లు మనల్ని అవమానిస్తూ ఉన్నారు అని భావించినటువంటి వాళ్లై, ఓ కన్యామణులారా, మీరు భూలోకంలో జన్మించండి అని శాపమిచ్చారు. ఆ కన్యలు తాము చేసినటువంటి తప్పు తెలుసుకున్నటువంటి వాళ్లై వెంటనే క్షమించమని మహర్షులను ప్రార్థించారు. అయితే సనక సనందనాదులు వాళ్ల మీద కరుణ కలిగినటువంటి వాళ్లై, ఓ కన్యామణులారా, మేనక గర్భాన పార్వతి, ధన్య గర్భాన సీత, కళావతి గర్భాన రాధ జన్మిస్తారు. ఈ రకంగా మీరు ఎనలేనటువంటి ఖ్యాతిని పొందుతారు అని చెప్పేసి ఒక మాట చెప్పారు. సరే, కాలం గడిచిపోతూ ఉన్నది. బ్రహ్మదేవుడి యొక్క సూచన మేరకు హిమవంతుడికి ఈ యొక్క మేనకకి వివాహం జరిగింది. గతంలో హిమవంతుడు ఆ పరమేశ్వరుని కోరినటువంటి వరం ప్రకారము మేనకా హిమవంతులకు ఒక కుమార్తె జన్మించింది. ఆవిడే హైమవతి. ఈవిడే మనం పార్వతి అని కూడా అంటాం. హిమవంతుని యొక్క కుమార్తె కాబట్టి హైమవతి, అదే పర్వతరాజు యొక్క కుమార్తె కాబట్టి పార్వతి అనబడింది. ఒకనాడు నారద మహర్షి హిమవంతుడి దగ్గరికి వచ్చాడు. అప్పుడు హిమవంతుడు తన కుమార్తె అనేటువంటి ఆ హైమవతి యొక్క జాతకం చూపించి, ఆ బిడ్డకు భర్త ఎవరో చెప్పు మహర్షి అన్నాడు. నారదుడు ఆ జాతకం చూసి, ఈ బిడ్డకు భర్త అనేవాడు ఇంతవరకు పుట్టలేదు, ఈవిడ చేతులు ఎప్పుడూ పైకి ఎత్తబడే ఉంటాయి అన్నాడు. ఈ మాటలకు భయపడ్డటువంటి హిమవంతుడు మహర్షిని, నువ్వు చెప్పినటువంటి మాటలకు వివరణ ఇవ్వవలసింది అన్నాడు. అప్పుడు నారద మునీంద్రుడు చెబుతాడు, ఈ బిడ్డ యొక్క భర్త ఇంతవరకు పుట్టలేదు అంటే అతడికి జన్మ అంటూ లేదు, జనన మరణములు ఏవి కూడా లేనటువంటి వాడు, సాక్షాత్తు పరమేశ్వరుడే ఈ బాలిక యొక్క భర్త అన్నాడు. ఇక ఆవిడ చేతులు ఎప్పుడూ పైకి ఎత్తబడే ఉంటాయి అంటే ఆవిడకి ఇవ్వటమే కాని పుచ్చుకోవటము అనేది తెలియదు అని చెబుతాడు నారద మహర్షి. కాలం గడిచిపోతూ ఉన్నది. పార్వతీదేవి దినదిన ప్రవర్ధమానయ్యింది. ఎంతసేపు శివ పూజలు, శివారాధన, శివనామ స్మరణ, శివనామ సంకీర్తన ఇవే ఆవిడ యొక్క నిత్యకృత్యాలు. నిరంతరము శివుణ్ణి తప్పించి ఇతరులను గురించి ఆలోచించను కూడా ఆలోచించదు. ఇంకొక మాట కూడా ఆవిడ నోటి నుంచి రాదు. ఈ రకంగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆవిడకి యుక్త వయస్కరాలైంది. ఇక కుమార్తెకి వివాహం చేయాలి అని ఒక నిశ్చయానికి వచ్చాడు హేమవంతుడు. తన కుమార్తెకు తగినటువంటి సంబంధం చూడమని చెప్పి పురోహితులకు చెప్పాడు. అప్పుడు ఆ హైమోతి, శివుణ్ణి తప్ప ఇతరులను ఎవరిని కూడా నేను వివాహం చేసుకోను అని ఖచ్చితంగా చెప్పింది. దక్షయజ్ఞంలో ఆ సమయంలో యోగాగ్నిలో దగ్ధమైపోయింది సతీదేవి. భార్యావియోగంతో విరాగి అయి ఆ ఈశ్వరుడు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడు. ఆ ఈశ్వరుణ్ణి ఈవిడ వివాహం చేసుకుంటాను అంటూ ఉన్నది పార్వతీదేవి. ఇక్కడ మరి ఆ పార్వతీదేవి, ఆ శివుడు వీళ్ళిద్దరికీ వివాహం ఎలా జరుగుతుంది? అయినా శివుడేమో విరాగి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అటువంటి విరాగి అయినటువంటి శివుడు సరాగి ఎలా అవుతాడు? ఆలోచించాడు హిమవంతుడు. పార్వతీదేవి శివుణ్ణి గురించి తపస్సు చేయడం మొదలుపెట్టింది. నిద్రాహారాలు మానివేసింది. కొంతకాలం ఆకులు అలవును తినది. ఆ తర్వాత వాటిని కూడా విసర్జించింది. కేవలము వాయుభక్షణ చేసింది. శివుడు కనికరించలేదు. ఇక లాభం లేదు అనుకుని వేసవి కాలంలో చుట్టూ కట్టెలు పెట్టుకుని మంట పెట్టుకుని చలికాలంలో పీకలోతో నీళ్లలో మునిగి తపస్సు మొదలుపెట్టింది. పరమేశ్వరుణ్ణి చెలింపజేయడానికి మన్మధుడు బయలుదేరాడు. తన దగ్గర ఉన్నటువంటి 5 బాణాలు పూల బాణాలు ప్రయోగించాడు. కాని సాధ్యం కాలేదు. చివరికి ఆ ఈశ్వరుడు 3వ కన్ను తెరిచి మన్మధుడిని అస్తాభస్మం చేశాడు. మన్మధుడికి అస్తాభస్మం అయిపోయాడు. ఇప్పుడు దేవతలంతా వెళ్లి ఈశ్వరుణ్ణి పరిపర విధాలా ప్రార్థించి, ఈశ్వర, భూలోకంలో తారకుడు అనేటటువంటి రాక్షసుడు ఒకడు జన్మించాడు. అతడు మరణించాలి అంటే నీకు హైమవతికి వివాహం జరగాలి. మీ ఇద్దరికీ పుట్టినటువంటి బిడ్డ వల్లనే, ఆ కుమారుడి వల్లనే ఈ తారకాసుర సంహారం జరుగుతుంది అని చెప్పి విష్ణుమూర్తి చెప్పాడయ్యా. కాబట్టి దేవదేవా, నువ్వు పార్వతీదేవిని వివాహం ఆడవలసింది. నీకు పుట్టినటువంటి కుమారుడే తారకుణ్ణి సంహరిస్తాడు అనే మాట మర్చిపోవద్దు. మా మొరాలించు. మా కష్టాలన్నీ కూడా కడతీర్చవలసింది. మమ్మల్ని రక్షించవలసింది. మా కోరిక మన్నించవలసింది అని ప్రార్థించారు. వాళ్ల మొరాలకించాడు ఈశ్వరుడు. సరే అన్నాడు. మరి పార్వతీదేవి అక్కడ తపస్సు చేస్తూ ఉన్నది. పార్వతీదేవి నిశ్చలమైనటువంటి భక్తితోనే తపస్సు చేస్తూ ఉన్నదా? నిజంగానే తన మీద ఆవిడికి అంత మనసు ఉన్నదా? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అనుకున్నాడు. ఒక రోజున ఈశ్వరుడు బ్రహ్మచారి వేషం ధరించి పార్వతి తపస్సు చేస్తూ ఉన్నటువంటి అరణ్యానికి వెళ్లాడు. వచ్చిన వాడు ఈశ్వరుడు అని ఆవిడికి తెలియదు. సరే ఎవరో అతిథి వచ్చాడు అని సత్కారాలు చేసింది. ఆవిడ యొక్క సత్కారాలు అందుకున్న తర్వాత ఈశ్వరుడు ఆ పార్వతిని పరీక్షించడం మొదలుపెట్టాడు. అక్కడ అడుగుతాడు, అమ్మా, నువ్వు దేనికి గాను తపస్సు చేస్తూ ఉన్నావు? పార్వతి సమాధానం చెప్పింది, నేను ఈశ్వరుణ్ణి వివాహం ఆడాలి అని అనుకుంటూ ఉన్నాను. ఆయన యొక్క కృపా కటాక్ష వీక్షణాల కోసం నేను తపస్సు చేస్తూ ఉన్నాను అంది. ఈశ్వరుడి దగ్గర ఏమున్నది తల్లి? ఆయన దగ్గర అందమనేది లేదు. ఆ కళ్ళు చూస్తే ఒక కన్ను పైకి ఒక కన్ను కిందికి, ఎగుడు దిగుడు కన్నులున్నాయి. అతడి మీద నీకెందుకమ్మా అంత మక్కువ అన్నాడు. అంటే అప్పుడు పార్వతీదేవి సమాధానం చెబుతుంది, స్వామి, ఎగుడు దిగుడు కన్నులు అంటే ఆ మధ్యలో ఉన్నటువంటిది 3వ నేత్రం, అది జ్ఞాన నేత్రం కదా. అతడు మహాజ్ఞాని అన్నది. సరేనమ్మా, అతని తింటానికి తిండి లేదు. బెచ్చమెత్తుకుని తిరిగేటటువంటి జంగం దేవరా నిన్ను ఏ రకంగా సుఖపెడతాడు అన్నాడు. స్వామి, సిరి సంపదలు భోగ భాగ్యాలు ఇవన్నీ అశాశ్వతమైనటువంటివి. ఈశ్వరుడు విరాగి అయినటువంటి మహానుభావుడు అంది. అమ్మా బూడిద పోసుకుని తిరుగుతాడు, కడు దరిద్రుడు అన్నాడు. స్వామి, కుబేరుడికి నవనిధులను దానం చేసినటువంటి వాడు అతడు దరిద్రుడవుతాడు ఎట్లా అవుతాడు అంది. కట్టుకోవటానికి బట్టలు కూడా లేనటువంటి వాడు దిగంబరి అన్నాడు. స్వామి, దిక్కులే అంబరంగా కలిగినటువంటి వాడు అతడు దిగంబరుడు ఎలా అవుతాడు అంది. అమ్మా, పుట్టుపురత్రాలు ఏమీ కూడా లేనటువంటి వాడు తల్లిదండ్రులెవరో తెలీదు, అతన్ని నువ్వు వివాహం చేసుకుంటావా అన్నాడు. స్వామి, అతడికి అసలు పుట్టుక అనేదే లేదు. పుట్టుక లేదు, మరణం లేదు, అటువంటి వాడికి తల్లిదండ్రులు ఎట్లా ఉంటారయ్యా? సర్వలోకాలకు అతడే తండ్రి, అతడే తల్లి. ఈ విధంగా పార్వతీదేవిని పరిపరి విధాలా ప్రశ్నలు వేశాడు ఈశ్వరుడు. ఆవిడ చెప్పినటువంటి సమాధానాలన్నీ కూడా విన్నటువంటి వాడై సంతృప్తి చెంది చివరికి పార్వతీదేవిని వివాహం ఆడాడు. శివపార్వతుల యొక్క కళ్యాణం జరిగిపోయింది. ఆ వివాహానికి దేవయక్ష గంధర్వ కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య ఉరగగణాలన్నీ కూడా వెంచేసినాయి. ఆ వివాహానికి విచ్చేసిన వారందరూ కూడా యథావిధిగా చందన తాంబూల సత్కారాలు అన్నీ అందుకుని ఎవరి స్థానాలకు వాళ్లు వెళ్లిపోయారు. ఆ తరువాత నందీశ్వరుడు పార్వతీదేవిని చూసి, అమ్మా, ఇంతకాలం కఠోరమైనటువంటి నియమాలతో తపస్సు చేసి ఉన్నావు, శరీరం అంతా కూడా బాగా అలసిపోయి ఉంది, అందులోనూ వివాహ వేడుకలు, అందుచేత మీరు కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవలసింది. ఆ వెండి కొండ మీద నవరత్నాలు తాపడం చేసినటువంటి సేన మందిరం మీకోసం ఎదురు చూస్తూ ఉన్నది అన్నాడు. ఆ మాటలు విన్నదే తడవుగా పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరూ కూడా పరక గదిని ప్రవేశించారు. ఆ గది అంతా చాలా అందంగా అలంకరించబడి ఉన్నది. నందీశ్వరుడు అత్యంతమైనటువంటి శ్రద్దాభక్తులతో దాన్ని అలంకరించాడు. ఆ గది సర్వాలంకార శోభితమై విరాజిల్లుతూ ఉంది. 12 ఘుమఘుమలు, కస్తూరి మొదలైనటువంటి సుగంధ ద్రవ్యముల యొక్క పరిమళాలు వెదజల్లుతూ ఉన్నాయి. నవరత్నాలతో రంగవల్లులు తీర్చిదిద్దారు. అందమైనటువంటి చిత్రాలు వేశారు. సువాసనలు వెదజల్లేటటువంటి మల్లె, జాజి, సంపెంగ ఇత్యాది పూలతో అలంకరించారు. ఆ గది మధ్యలో హంసతూలిక తల్పం, దానిమీద పూల పాన్పు. ఇంతెందుకు? అందులో ప్రవేశించినటువంటి వాడు విరాగి అయినప్పటికీ మరుక్షణంలో సరాగి కావలసిందే, శృంగారానుభూతి కలిగి తీరాల్సిందే. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ ఆ గదిలో ప్రవేశించారు. కేళీ మందిరం దరిదాపులకు కూడా ఎవరిని రానివ్వద్దు అని శాసించాడు పరమేశ్వరుడు. శివుడి యొక్క ఆజ్ఞను శిరసావహించాడు నందీశ్వరుడు. రాజహంసలు మానసరోవరంలో ప్రవేశించినట్లుగా శయ్యామందిరంలో ప్రవేశించారు వీళ్ళిద్దరూ. మన్మద క్రీడలతో తేలియాడుతూ ఉన్నారు. రోజులు, నెలలు, సంవత్సరాలు, యుగాలు గడిచిపోతూ ఉన్నాయి. కాని వారికి మాత్రం కాలం ఒక క్షణంలాగా గడిచిపోతూ ఉంది. తారకాసురుడు దేవతలను 30 తిప్పలు పెడుతూ ఉన్నాడు. చివరకు దేవతలు తాగటానికి నీరు కూడా లేకుండా చేసేశాడు ఈ తారకుడు. అతని యొక్క బాధలు భరించలేనటువంటి దేవతలు బ్రహ్మ దగ్గరికి పోయి, పరమేష్ఠి, రాక్షసులు తపస్సు చేస్తూ ఉన్నారు, వాళ్లు కోరినటువంటి కోరికలన్నీ కూడా నీవు తీరుస్తూ ఉన్నావు, ఆ వరాల యొక్క బలంతో వాళ్లు దేవతలైనటువంటి మమ్మల్ని నానా హింసలు పెడుతూ ఉన్నారయ్యా, మేము ఆ తారకాసుడి యొక్క బాధలు పడలేకుండా ఉన్నాం, ఏ రకంగా అయినా సరే మమ్మల్ని రక్షించాల్సింది అని చెప్పి వేడుకున్నారు. బ్రహ్మ దేవతల్ని చూసి, పుణ్యాత్ములారా, మీ బాధలు నేను అర్థం చేసుకోగలను, తపస్సు చేసిన వాడికి వరం ఇవ్వకుండా ఉంటాం అనేది సాధ్యమయ్యే పని కాదు. నేను ప్రత్యక్షం కాలేదనుకోండి, అతడు ఇంకా ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు. ఆ తపస్సు యొక్క వేడికి లోకాలన్నీ కూడా బూడిదైపోతాయి. కాబట్టి లోకాలు రక్షించడం కోసమైనా సరే నేను ప్రత్యక్షం కావాలి. ఇప్పుడు తారకుడు లోకగండకుడు అయ్యాడు. అతన్ని సంహరించేటటువంటి మార్గం విష్ణుమూర్తి అయి చెప్పాలి. మనం అందరం కలిసి ఆ శ్రీహరిని వేడుకుందాం పదండి అన్నాడు. బ్రహ్మదేవుడు ముందనడవగా అష్టదిక్పాలకులు, మిగిలినటువంటి దేవతలు, మహర్షులు, మునీశ్వరులు అందరూ కూడా ఆ శ్రీహరి దర్శనార్థం వైకుంఠానికి వెళ్లారు. వైకుంఠం యొక్క ద్వారం సమీపించగానే ఆ పద్మాంధవ అనాథరక్షక వైకుంఠవాస శరణు శరణు అంటూ ఆర్తనాదాలు చేశారు. వాళ్ల యొక్క ఆర్తనాదాలని కూడా విన్నాడు శ్రీ మహావిష్ణువు. పరిస్థితి అర్థమైంది. తారకుడి యొక్క బాధ నుంచి మమ్మల్ని రక్షించండి అని అడుగుతూ ఉన్నారు దేవతలు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, దేవతలారా, పార్వతీ పరమేశ్వరుల ఏకాంత మందిరంలో ఉన్నారు. ఇప్పుడు శివుడి యొక్క వీర్యం వలన ఉదయించేటటువంటి కుమారుడే తారకుణ్ణి సంహరించగలుగుతాడు. 1000 దివ్యమైనటువంటి సంవత్సరాలు జరిగితే గాని శివుడికి వీర్యస్ఖలనం కాదు. అందుచేత అంతవరకు వేచి ఉండటం అనే చాలా కష్టమైనటువంటి పని. అయితే దీనికి ఒక చిన్న మార్గం మాత్రం ఉంది. పరమేశ్వరుని యొక్క వీర్యం పార్వతీదేవి గర్భంలో పతనం కాకుండా నిరోధించండి, అప్పుడు మీ పని చాలా తేలికవుతుంది అన్నాడు. అయితే స్త్రీ పురుషులు ఇద్దరు కామ వ్యాపారంలో ఉన్నప్పుడు వాళ్లకి అంతరాయం కలిగించటం అనేది నీచాతి నీచమైనటువంటి పని. దానివల్ల మహాపాపం కూడా వస్తుంది. దీనికి ఓ చిన్న కథ ఉన్నది, అది చెప్తాను వినండి. పూర్వకాలంలో దేవేంద్రుడు ఒకసారి నందనోద్యానవనంలో రంభతో కామకేళిక విలాసాలలో తీరియాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో దుర్వాస మహర్షి ఇంద్రుడిని దర్శించడం కోసమని స్వర్గానికి వచ్చాడు. వచ్చినటువంటి మహర్షి ఉద్యానవనంలో రంభ, ఇంద్రుడు ఇద్దరు కలిసి ఉండటం చూశాడు. అటువంటి సమయంలో చూసినా కూడా చూడనట్లుగా వెనక్కి వెళ్లిపోవాలి కాని దుర్వాసుడు మాత్రం వాళ్ల దగ్గరికి పోయి నుంచున్నాడు. ఇంద్రుని యొక్క బాహువులను వదిలించుకుని రమ్మ దూరంగా వెళ్లిపోయింది. ఈ రకంగా వాళ్ల యొక్క కలాపానికి విఘ్నం జరిగింది. ఈ పాపం దుర్వాసుని పట్టుకుంది. అతడి భార్య 1000 సంవత్సరాలు జబ్బు చేసి మంచం ఎక్కింది. ఆ సమయంలో దుర్వాసుడు చండిక అనే ఇంకో స్త్రీని వివాహం చేసుకున్నాడు. కాని ఈ పాపం వల్ల ఆమెతో కూడా కాపురం చేయలేకపోయాడు. కాబట్టి ఈ విషయంలో మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాడు. పార్వతీ పరమేశ్వరులు ఆనంద సముద్రాలలో తేలియాడుతూ ఉన్నారు. ఆ విధంగా 1000 సంవత్సరాలు దాటిపోయింది. తారకుని యొక్క ఆగడాలన్నీ కూడా మితిమేరిపోతూ ఉన్నాయి. లోకాలన్నీ గడగడలాడిపోతూ ఉన్నాయి. ముల్లోక వాసులు కూడా ఈ ముప్పును భరించలేక పరుగున పరమేశ్వరి దగ్గరికి పోయి అతనితో సహా శ్రీహరి కాళ్ళ మీద పడ్డారు. విష్ణుమూర్తి బ్రహ్మదేవునితో సహా దేవతలందరినీ వెంటబెట్టుకుని కైలాసానికి వెళ్లాడు. యథాప్రకారం పార్వతీ పరమేశ్వరులు మర్మద సామ్రాజ్యాన్ని ఏలుతూ ఉన్నారు. బయట నందీశ్వరుడు కాపలా ఉన్నాడు. విష్ణుమూర్తి నందీశ్వరుణ్ణి చూసి, పరమేశ్వరునితో అత్యవసరమైన పని ఉన్నదయ్యా, లోపలికి వెళతాము అన్నాడు. లోపలికి వెళ్లటానికి చీమను కూడా అనుమతించవద్దని పరమేశ్వరి యొక్క ఆజ్ఞ అన్నాడు నందీశ్వరుడు. లక్ష్మీకాంతుడు తనతో వచ్చినటువంటి దేవతలతో, దేవతలారా, శివుడి యొక్క ఆజ్ఞను మనం ధిక్కరించడానికి లేదు, అలా అని మనం వెనక్కి తిరిగి వెళ్లిపోవడానికి అంతకన్నా లేదు, కాబట్టి యుక్తియుక్తంగా ఒప్పించేద్దాం. పార్థివలింగాన్ని ఒకదాన్ని, అంటే మట్టితో ఒక శివలింగాన్ని తయారు చేసి దానికి అభిషేకం చేసి బిలవదళాలతోనూ తుమ్మిపూలతోనూ పూజ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పిద్దాం. అప్పుడు భక్తవత్సలమైనటువంటి ఆ శంకరుడే మన ముందు ప్రత్యక్షమవుతాడు అన్నాడు. విష్ణువు చెప్పిందే తడవుగా దేవతలందరూ కూడా మట్టితో ఒక శివలింగాన్ని తయారు చేసి దాన్ని అరచేతిలో ఉంచుకుని యథావిధిగా అర్చన గావించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి మంగళహారతులిచ్చారు. అప్పుడు శంకర భక్తవ శంకర పాహిమాం పాహి పాహి రక్షమాం మహేశ్వర రక్షమాం అంటూ నినాదాలు చేశారు. భక్తవ శంకరుడైనటువంటి ఆ పరమేశ్వరుడు దేవతల యొక్క భక్తి ప్రపత్తులకు సంతసించినటువంటి వాడై పార్వతీదేవిని వదిలిపెట్టి వారి ముందు ప్రత్యక్షమై, దేవతలారా మీకేం కావాలి, మీరు వచ్చినటువంటి పని ఏమిటి అన్నాడు. అప్పుడు దేవతలందరూ కూడా ముక్తకంఠంతో, దినముందు ఆశ్రితవత్సల అనాథరక్షక పాహిమాం పాహిమాం స్వామి, తారకాసురుని యొక్క బాధలు మేం పడలేకుండా ఉన్నాం, ఆ దుర్మార్గుడు నీ వీర్యం వల్ల పుట్టినటువంటి కుమారుడు వల్ల తప్ప ఇతరులతో మరణించడు, అతడు మరణిస్తే గాని లోకాలన్నీ కూడా శాంతించవు, కాబట్టి మమ్మల్ని రక్షించవలసింది మహాప్రభు అని వేడుకున్నారు. దేవతల యొక్క మాటలు విన్నటువంటి పరమేశ్వరుడు తన యొక్క వీర్యాన్ని అగ్నిగుండంలో వదిలిపెట్టాడు. పార్వతీదేవి సేయా మందిరం నుంచి బయటికి వచ్చింది. జరిగినటువంటి సంగతంతా కూడా తెలుసుకుంది. అప్పుడు దేవతలతో, దేవతలారా మీరు చేసినటువంటి పని మూలంగా నా గర్భాన జన్మించవలసినటువంటి బాలకుడికి అవాంతరం ఏర్పడింది, కాబట్టి ఇక నుంచి మీ భార్యలైన మీకు సంతానం కలగదు అని చెప్పి శాపం పెట్టింది. పరమశివుడు పరిపరి విధాల పార్వతికి నచ్చజెప్పి మళ్లీ శయ్యా మందిరంలోకి వెళ్లిపోయాడు. ఒకసారి సప్తఋషులు దేవతల యొక్క ప్రీతి కోసం యజ్ఞం చేస్తూ ఉన్నారు. యజ్ఞం పూర్తిగా వచ్చింది. సప్తఋషులు తమ భార్యలతో కలిసి పూర్ణాహుతులు సమర్పిస్తూ ఉన్నారు. అగ్ని యొక్క జ్వాలలలో ఆ మునికాంతల యొక్క మొగాలన్నీ కూడా కళకళలాడుతూ ఉన్నాయి. వారి యొక్క అంధచందాలు చూసి మోహపరవశుడయ్యాడు అగ్నిదేవుడు. క్రమేణా అతనిలో విరహాగ్ని విచ్చరిల్లిపోయింది. ఆ విరహాగ్నితో వేగిపోతూ ఉన్నాడు. భర్త యొక్క పరిస్థితిని అర్థం చేసుకున్నది అగ్నిదేవుని యొక్క భార్య అయినటువంటి స్వాహాదేవి. ఏ రకంగా అయినా సరే తన భక్తను శాంతపరచాలి అనుకున్నటువంటిదై ఒక్కొక్కసారి ఒక్కొక్క మునిపత్ని యొక్క రూపాన్ని ధరించి అగ్నిదేవుని చేరి సుఖించింది. ఆయన్ను సంతోషపెట్టింది. ఆ రకంగా 6 రూపాలు ధరించింది. కాని వశిష్ఠుడి యొక్క భార్య అయినటువంటి అరుంధతి యొక్క రూపం మాత్రం ధరించలేదు. ఇలా 6 మునిపత్తుల రూపంలోనూ అగ్నితో కలిసినప్పుడు అగ్నిలో దాగి ఉన్నటువంటి ఆ శివుడి యొక్క వీర్యం 6 రూపాలుగా ఆ స్వాహాదేవి యొక్క గర్భంలో ప్రవేశించింది. స్వాహాదేవి శివుడి యొక్క వీర్యాన్ని భరించలేక దాన్ని కైలాసం మీద ఒక శిఖరాన వదిలిపెట్టింది. గాలి యొక్క కదలికల చేత ఆ వీర్యం ఆకాశ గంగలో పడింది. గంగ కూడా శివుని యొక్క వీర్యాన్ని భరించలేక ప్రవాహ రూపంలో 6 పాయలుగా చీలిపోయి నదీ తీరంలో గల రెల్లు దుబ్బుల్లో ఆ వీర్యాన్ని వదిలివేసింది. 6 రెల్లుగడ్డిలోనే ఒక బాలకుడు జన్మించాడు. శరము అంటే రెల్లుగడ్డి. రెల్లుగడ్డి ఎందు జన్మించాడు కాబట్టి అతడు శరజన్ముడు అని పిలువబడ్డాడు. మార్గశుద్ధ షష్ఠి ధనిష్ట నక్షత్రయుక్త వృశ్చిక లగ్నంలో రెల్లు దుబ్బుల్లో ఇలా వదలబడినటువంటి ఆ శివుని వీర్యం పరిపక్వం చెంది ఒక బాలకుడు జన్మించాడు. అతడు 6 తలలు 12 చేతులు కలిగి ఉన్నాడు. మణిమయ కిరీటాది ఆభరణాలు కలిగి ఉన్నాడు. దివ్యమైనటువంటి శాస్త్రములు వాస్త్రములు ధరించి ఉన్నాడు. చతుర్వేదాలు ఆయుర్వేదము ఓంకారము ఈ 6ంటిని కూడా తన 6 ముఖాలతోనూ వెళ్లవేస్తూ ఉన్నాడు. అతడికి వజ్రకాయం. ఈ బాలుడు జన్మించగానే దేవతలు పూలవాణి కురిపించారు. ఇతడే కుమారస్వామి. ఇతడు జన్మించగానే మునిపత్రులు అగ్నిహోత్రునితో రహస్యంగా కలిశారు అనేటటువంటి అపవాదం వచ్చింది. మహర్షులు వాళ్ల భార్యలను ఇంటి నుంచి వెళ్లిపోమ్మన్నారు. మునిపత్రులు ఇల్లు వదిలిపెట్టి గంగానది తీరం చేరి రెల్లు దుబ్బుల్లో ఉన్నటువంటి ఆ పసిపాపాయిని చూశారు. ఆ బాలుని చూడగానే వాళ్ల యొక్క స్తనముల నుంచి స్తన్యం ప్రసవించింది. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆ బాలుని దగ్గరకు తీసుకుని అతడికి స్తన్యాన్ని ఇచ్చారు. ఆ తర్వాత తమకు ఉన్నటువంటి ఆ వచ్చినటువంటి అపవాదును విన్నవించి తమను రక్షించమని వేడుకున్నారు. వారందరికీ కూడా అభయం ఇచ్చాడు షణ్ముఖుడు. బ్రహ్మదేవుడు కుమారస్వామికి స్కందుడు అని నామకరణం చేశాడు. ఆరుగురు మునిపత్రంలో కూడా కృత్తికలు అని అంటారు. షణ్ముఖునికి ఈ కృత్తికలు స్తన్యం ఇచ్చారు కాబట్టి అతడు కార్తికేయుడు అని పిలువబడ్డాడు. కుమారుడు దినదిన ప్రవర్ధమానమవుతూ ఉన్నాడు. సింహ శార్దూలాది మృగాలే అతడికి ఆట వస్తువులు. శివధనస్సును అనవలీలగా ఎత్తి సంధించి బాణాలు వేశాడు. ఆ బాణంతో హిమాలయ పర్వతాల్లోని ఒక శిఖరం కాస్త ఎగిరిపోయింది. ఇంకో బాణంతో క్రౌంచ పర్వతం కాస్త ముక్కలు ముక్కలైపోయింది. విలువిద్యాభ్యాసం చేసే రోజుల్లో అనేక మంది రాక్షసులను సంహరించేశాడు. ఈ విషయం తెలిసినటువంటి దేవేంద్రుడు తనకన్నా బలమైనటువంటి వాడెవరో దేవతల్లో ఉద్భవించాడు, ఎందుకైనా మంచిది, అతన్ని అంతం చేద్దాము అని చెప్పి వజ్రాయుధాన్ని కుమారస్వామి మీదకి ప్రయోగించాడు. వజ్రాయుధం కుమారస్వామి ఏమీ చేయలేకపోయింది, పైపెచ్చ మొక్కబోయింది. ఆ సమయంలో కుమారస్వామి యొక్క వక్షస్థలం నుంచి విశాఖుడు, కుడిపార్శ్వం నుంచి శాఖుడు, ఎడమ పార్శ్వం నుంచి వైగమాఖ్యుడు జన్మించారు. బల పరాక్రమంలో వారికి వారే సాటి. వాళ్ళు ముగ్గురు కూడా బయలుదేరి ఇంద్రుని మీద యుద్ధం చేసి ఇంద్రుణ్ణి బందీగా తెచ్చి కుమారస్వామి ముందు నిలబెట్టారు. కుమారస్వామి ఇంద్రుణ్ణి క్షమించి వదిలేశాడు. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు కొలిదీరి ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు కుమారస్వామికి దేవసేన అనేటటువంటి కన్యను ఇచ్చి వివాహం చేయండి అని సలహా ఇచ్చాడు. ఏకాదశి నాడు దేవసేన కుమారస్వామిని దేవతలకు సేనాధిపతిగా ఎన్నుకున్నది. త్రిమూర్తులు, ఇంద్రాయ దేవతలు తథాస్తు అన్నారు. దేవతలందరూ కూడా వారి వారి ఆయుధాలన్నీ కూడా కుమారస్వామికి ఇచ్చేశారు. ఆ సమయంలో పరమేశ్వరుడు కుమారస్వామితో, కుమారా, నీ శౌర్య పరాక్రమాలతో రాక్షస సంహారం చేసి దేవతలను రక్షించవలసింది, ధర్మ సంస్థాపన చేయవలసింది. తారకాసురుడు వరబల గర్వంతో విరవీగుతూ ఉన్నాడు, అతన్ని సంహరించి దేవతలకు శుభం చేకూర్చవలసింది అన్నాడు. దేవసైన్యాన్ని వెంటబెట్టుకుని తారకుడు నివసించేటటువంటి శోణితపురం మీద దండయాత్రకి బయలుదేరాడు షణ్ముఖుడు. రణభేరులు మోగినాయి. వేరి భాంకారాలన్నీ కూడా దిక్కులు పిక్కటిలినాయి. రాక్షసుల యొక్క గుండెలన్నీ కూడా అదిరిపోయినాయి. శోణితపురాన్ని ముట్టడించారు దేవతలు. ధర్మ పద్ధతి ప్రకారం విశాఖుడిని రాయబారంగా పంపించారు. విశాఖుడు తారకాసుడి యొక్క సభకి కవకు వెళ్లి, దానవేంద్ర, నువ్వు లోకంలో దేవతలను ఓడించావు, ధర్మాన్ని నాశనం చేశావు, ఇది చాలదన్నట్లుగా దేవతలను, మునులను, ముని పుంగవులను, సాధు పుంగవులను నానా బాధలు పెడుతూ ఉన్నావు, నీకిది తగదు. ఇంతవరకు జరిగిన దాన్ని వదిలి ఇక నువ్వు పాతాళానికి వెళ్లిపో, భగవతీ పురాన్ని ఏరుకో, స్వర్గాన్ని దేవతలకు అప్పగించి, లేదా నీ వంశం కాస్త నాశనం అయిపోతుంది. షణ్ముఖుడు నిన్ను సంహరించడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నారు. ఆ మాటలు విన్నటువంటి తారకాసుడికి ఒక పక్క నవ్వు, ఇంకో పక్క కోపం వచ్చినాయి. అతడు విశాఖుడితో, ఔరా, నిన్నగాక మొన్న పుట్టినటువంటి షణ్ముఖుణ్ణి చూసుకున్నా, దేవత